ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலாரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అనుగ్రహించి శ్రీకృష్ణ అర్జున సంవాదం అనే ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథాన్ని అనుగ్రహించారు. భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకానికి, ప్రతి పదానికి చక్కటి వ్యాఖ్యానాన్ని సరళంగా ప్రశ్నోత్తర రూపకంగా అందజేశారు. నిజానికి భగవద్గీతకి ఎన్నో భాషలలో వ్యాఖ్యానాలు వచ్చాయి. ఎవరికి తోచినటువంటి విధంలో, ఎవరికి ఎంత జ్ఞానం ఉందో వారి జ్ఞానాన్ని అనుసరించి దానికి వ్యాఖ్యానాలు అందజేశారు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క హృదయాంతరాలలో ఉన్నటువంటిది ఉపనిషత్ సిద్ధాంతము ప్రధానముగా కలిగి తెలియజేసిన విషయాలని స్వామివారు ఎన్నో గ్రంథాలు పరిశీలించి మనకి అందజేస్తున్నారు. దాన్ని మనం ప్రతినిత్యం గుణానుభవం చేసుకుంటూ వచ్చాం. నేటికి 91 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 92 భాగం ప్రారంభం. అంటే స్వామివారు రచించినటువంటి గ్రంథంలో 55 భాగం, 1612 ప్రశ్నతో ఈవేళ ఈ భాగం ప్రారంభమవుతోంది. నిన్నటి రోజున శిష్యుడు సత్వ రజస్తమో గుణాలను గురించి కొద్దిగా వివరించండి స్వామి అని అడిగితే ఆయన, దాని వివరణం ఇప్పుడు కాదు కానీ మనకి 18 అధ్యాయంలో చాలా చక్కగా వస్తుంది, అప్పుడు చూద్దాం అని అన్నారు. ఆ తర్వాత ప్రశ్నతో మళ్ళీ ఈవేళ ప్రారంభం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ రామానుజదాస. వచ్చావా, కూర్చోనైనా. నిన్న మన చర్చ బాగానే సాగింది కదా, అడియన్ అడియన్. ఇవాళ కూడా దాన్ని కొనసాగిస్తే ఇంకా కొన్ని సందేహాలు తీరి దాసుడు ధన్యుడవుతాడు స్వామి. అలాగే కానీ ఏమిటి చెప్పు విశేషం? ఏం లేదు స్వామి, కడుపు నొప్పి, తలనొప్పి ఇలాంటి వాటికి గల కారణాలు తెలిసినట్లుగా మనలో ఉన్న గుణాలు కూడా కొన్ని కారణాలు తెలుస్తాయంటారా? మరి అదే చిక్కు, అంత సులభంగా తెలియకపోవడమే వాటి లక్షణం. ఆ విషయాన్నే సూచిస్తూ మరొక మారు మనకి కర్తవ్య నిర్దేశం చేస్తూ ఉన్నారు. 29 శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుతాను చూడు. ప్రకృతే గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విత్న విచాలయేత్. ప్రకృతే గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విత్న విచాలయేత్. దీనికి అన్వయం మొదట చెప్పుకొని తర్వాత దాని భావం ఏమిటో తెలుసుకుందాం. అడియని అడియని చెప్పండి స్వామి. ప్రకృతే గుణసమ్మూఢాః గుణకర్మసు సజ్జంతే అకృత్స్న విదః తాన్ మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్. ఇది అంటే ప్రకృతి యొక్క గుణములందే మోహం చెందినవారవడం వలన గుణములు ప్రేరేపించిన కర్మలలోనే ఆసక్తితో ఉంటారు. అయితే ఆత్మ గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు ఉంటారే, అలాంటి వారిని ఆ కర్మల నుండి చెలింప చెయ్యకూడదు అని. అడియేన్, ఇదెక్కడ అన్యాయం స్వామి? ఒకడేమో తప్పుదారిలో పోతూ ఉంటే తెలిసినవాడు వాణ్ణి వారించాలి కదా, మరి అలా వారించకూడదంటారా? ఏమిటి, తప్పుదారిలో పోవడమా? ఎలా అంటావు? ఏముంది స్వామి, ఒకడు తనలో ఉన్నటువంటి తమోగుణ ప్రభావం చేతనో లేక రజోగుణ ప్రభావం చేతనో ఒక హత్యో ఒక దొంగతనమో ఒక దోపిడియో చేస్తూ ఉన్నాడు అనుకుందాం స్వామి. అది తప్పని తెలిసినటువంటి వారు వారించవచ్చు కదా, అలా వారించకూడదా? ఇలా చెప్తే భగవద్గీత గొప్పతనం ఏముంటుంది స్వామి? ఇదేనా భగవద్గీత మనకి నేర్పించేది? ఎంత మాట, ఏడ్చినట్లుగా ఉంది నీ వ్యాఖ్యానం. ఇలా పెడార్థాలు తీసి మన సంస్కృతిని సంప్రదాయాన్ని చాలామంది భ్రష్టుపట్టిస్తున్నారోయ్. భగవద్గీత ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఇందులో ప్రవేశించాలంటే శాస్త్ర విరుద్ధమైన చట్టవిరుద్ధమైన కర్మలు ఎలాగూ మానవలసిందే. అవి చేస్తూ ఉన్నవాడికి ఇందులో అసలు ప్రవేశమే లేదు. చట్టం నిషేధించిన పనులు ఎవరు ఎప్పుడు చేస్తున్నా వారించవలసిందే. కానీ మనకిక్కడ ఆ టాపిక్ లేనే లేదు అసలు. అడిగే మరి ఎవరిని వారించవద్దు అన్నారు అని అర్థం చేసుకోవాలంటారు. చూడండి, ఇది మోక్ష ప్రకరణం అవునా? అందులోనూ ఆత్మసాక్షాత్కార ప్రకరణం కదా. దానిమీద కోరిక కలిగిన వాడు తనకు తోచిన ఏదో ఒక ఉపాయాన్ని చేయాలని సిద్ధపడుతూ ఉంటాడు. అలాంటి ఉపాయాలలో కర్మయోగం జ్ఞానయోగం కూడా ఉంటాయి. అందులో జ్ఞానయోగం చేసే అర్హత గలవాడు కర్మయోగాన్ని చేసేవాడిని నివారించకూడదు అని చెప్తున్నారు. ఇది కథ అంతే మరి. ఓహోహో, సరే స్వామి, ఏదో తెలివి తక్కువగా అనేశాను కానీ అసలు వీడు కర్మయోగం ఎందుకు ఎంచుకుంటాడండి? ఎందుక, ప్రకృతిలో ఉండే సత్వరజస్తమో గుణాలు వీడిని మోహం చెందేట్టుగా చేస్తాయి. కనుక కర్మలు చేయడం అంటే ఆసక్తి చూపిస్తాడు. అందువలన అది సులభమని వీడికి అనిపించి కర్మలు సాగిస్తూ ఉంటారు. స్వామి, మోహం చెందడము అంటే ఎట్లా అంటారు? అప్రయత్నంగా ప్రవర్తించడం, అవశుడైపోవడం అంటారు. అర్థం కాలేదు స్వామి. ఒక ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు దెబ్బ తగిలింది, తగిలిన వెంటనే అమ్మా అని వెంటనే అప్రయత్నంగా అవశత్వంతో అంటామా అనమా? దోమ కుట్టింది, దాన్ని అప్రయత్నంగా వెంటనే కొట్టి చంపేస్తాం. అలాగే సత్వరజస్తమో గుణాలు ఉద్రేకించినప్పుడు అవశంగానే అంటే అప్రయత్నంగానే ఏదో కర్మలో ప్రవర్తించేస్తాం. స్వామి స్వామి, ఇప్పుడు జ్ఞానయోగి కూడా ప్రకృతిలో వాడే కదా, వాడెందుకు మరి ప్రవర్తించడు? కేవలం కర్మయోగినే చెప్తున్నారు మీరు. వాడు కృత్స్న విదుడు అని శ్లోకంలో ఉంది కదా, అంటే ఆత్మ గురించిన జ్ఞానము చక్కగా కలవాడు. కనుక వాడి మీద ఈ ప్రకృతి ప్రభావం ఉన్నా తట్టుకొని వాడు నిలబడతాడు అని దాని అర్థం. ఓ అడియన్, అలాగా అంటే వాడిని సత్వరజస్తమో గుణాలు ఏమీ చేయవు అని అనుకోవచ్చా స్వామి? ఎందుకు చేయవు? వాటి పని అవి చేస్తూనే ఉంటాయి, కానీ వీడే తల తట్టుకుని నిలబడతాడు. బలమైన గాలికి ఎదురు నిలబడిన వాడిని గాలి ఏమీ చెయ్యదు. అనగలమా? గాలి తోసేస్తున్నా సరే వాడు తట్టుకొని ఉంటాడు ఒకనొకడు, అవునా కదా? అవునడి అవును. అలాగే కర్మయోగిని కూడా చెయ్యమని ప్రోత్సహిస్తే తప్పేమిటి స్వామి? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కర్మయోగి కూడా చెప్పచ్చు కదా అని దాసుడి సందేహం. కుదరదు నాయన, వీడు అకృత్స్న విదుడు, అంటే ఆత్మజ్ఞానము అసలు బొత్తిగా లేనివాడు. కనుక వీడేం తట్టుకుంటాడు? నశించిపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అడిగే అలాగా, మరి తనకి శక్తి ఉంటే నిలబడతాడేమో ఒకవేళ, లేకపోతే లేదు అంతే కదా. జ్ఞానయోగి చెప్పడంలో తప్పు లేదని నా ఉద్దేశం స్వామి. కానీ శ్రీకృష్ణుడి ఉద్దేశ్యం అది కాదు. ఈ అకృత్స్న విదులు తమంత తాముగా ఒక నిర్ణయం తీసుకోలేరు, అందుకే వారిని మందులు అని శ్లోకంలో అన్నారు. గమనించావా? అడిగాను అడిగాను. తమంత తాముగా నిర్ణయం తీసుకోలేరు పోని, జ్ఞానయోగి చెప్పినట్లు చేయడం చేస్తే చెప్పు మరి. తనకి శక్తి ఉంటే నిలబడతాడు, లేకపోతే లేదు. అని కదా నువ్వు సమర్థిస్తున్నావు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, తనకి శక్తి ఉందో లేదో కూడా తెలుసుకునే సామర్థ్యం వాడికి ఉండదు. కనుక అలాంటి వాడిని పాడు చెయ్యవద్దు అంటున్నారు. అడియన్ అడియన్ అంటే చిన్న సమన్వయం చెప్పనా స్వామి, చెప్పు. ఈత కొట్టడం చేతైన వాడు చిన్న పిల్లల్ని రా నీటిలోకి అని పిలవడం లాంటిది అని అనుకోవచ్చా? ఓ భేషుగ్గా అనుకోవచ్చు. కానీ ఆ పిల్లలు వీడిని చూసి తమ శక్తి మీద అంచనా లేక తాము కూడా నీటిలోకి దిగిపోయే ప్రమాదం ఉన్నది కదా. కనుక అడియన్ అడియన్ దాసుడు చెప్పింది అదే. జ్ఞానయోగి కూడా కర్మయోగమే ఆచరించాలి అంటారు. అవును, గుణముల యందే కర్తృత్వాన్ని ఆపాదించి కర్మలు చేస్తూ ఉండాలి, అది కర్మయోగం. అర్థమైందా? అర్థమైందా అని అంటే స్వామి, ఆపాదించడం అంటే ఈ కర్తృత్వం నాకు స్వరూపం కాదు, గుణ సంపర్కం వల్ల వచ్చింది అని అనుకుంటూ కర్మలు చేయడం. ఇది స్వామి మోక్షం రావడం అంటే ఈ ప్రకృతి నుంచి విడిపడమే కదా. అప్పుడు ఇంక వీడికి కర్తృత్వమే ఉండదు కదా స్వామి. ఓహో బాగానే చెప్తున్నావే, ఎందుకుండదు? ఏ దశలో అయినా సరే ఆత్మకి కర్తృత్వం తప్పదు. అయ్యో అలాగనా స్వామి? అవును, మరి ఆత్మ అంటే జ్ఞానము, జ్ఞానం గలవాడు కూడాను. జ్ఞానం గలవాడు అంటే జ్ఞాత అని అర్థం. జ్ఞాన ప్రయోజనం అనుష్ఠానమే కదా మరి. అందుచేత ఈ జ్ఞాత అయిన వాడు కర్త అవక తప్పదు కదా. అడియన్ స్వామి, మరి కర్తృత్వం ఎప్పటికీ వదలకపోతే ఇక మోక్షం ఎందుకండి? ఇక్కడే ఉండవచ్చు కదా వాడు. అర్థమవుతోంది నీకు. సంసారంలో ఉండే కర్తృత్వం సత్వరజస్తమో గుణాల వలన వచ్చేది, మోక్షంలో ఉండే కర్తృత్వం భగవత్ సంకల్పం చేత వచ్చేది. అది తేడా. ఈ రెండు తెలుసుకో. భగవత్ సంకల్పం చేత వచ్చే కర్తృత్వమే వీడికి సహజమైంది, స్వాభావికమైనది. అర్థమైందానైనా స్వామి? అయితే గుణములు వీడి యందు ప్రభావాన్ని చూపించడం భగవత్ సంకల్పమా కాదా? గుణముల మీద భగవంతుడికి కంట్రోల్ లేదా స్వామి? ఓహో ఎందుకు లేదు? మనకి ముందు ముందు చెప్తారు స్వామి, మమ మాయా దురత్యయ అని. దాన్ని స్పష్టంగా అక్కడ వివరించి చెప్తారు. స్వామి నాకు చాలా అయోమయంగా ఉంది, సంసారంలో ఉన్న వీడి మీద కంట్రోల్ ఎవరిది, గుణములదే భగవంతుడిదే అని దాసుడి సందేహం స్వామి అని 1632వ ప్రశ్నకి స్వామివారు చెప్పే సమాధానాలు మళ్ళీ రేపటి రోజున గమనిద్దాం. ఇంత చక్కగా వివరిస్తూ మనకి అందించిన స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ ఇది వింటున్నటువంటి మీ అందరికీ ఆ శ్రీహపతి కరుణాకటాక్షాలు నిండుగా ఉండాలి అని ప్రార్థిస్తూ అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ళవారు హైదరాబాదు.